वागीशाद्यात्सुमनसः सर्वार्थानामुपक्रमे ह्यम्नत्वा कृतकृत्या स्युः तं नमामि गजाननम्। अज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं भारतीतीर्थमाश्रये। मालां कुण्डीं च ढमरुं चूलं शङ्खं सुदर्शनं दधानं भक्तवरदं दत्तात्रेयं नमाम्यहम्। जगदिन्दुविकासि मन्दहासां स्फुरविन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासन सुन्दरीमुपासे। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत् पाद शङ्करं लोकशङ्करं सदाशिवसमारम्भां शङ्कराचार्य मध्यमाम् भारतीतीर्थपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। प्रह्लादनारदपराशरपुण्डरीका व्यासादिभागवतपुङ्गबहृन्निवास भक्तानुरक्तपरिपालन पारिजात लक्ष्मीनृसिंह मम देहि करावलम्बम्। भूषणविकास श्रीधर्मपुरनिवास दुष्टसंहारनरसिंह दुरितदूरा आशावशादष्टदिगन्तराले देशान्तरभ्रान्तवशान्तबुद्धिम् மாத்ராதவனீ சுதம்மாம் அக்ருத்ய க்ருத்யம் சிவபாதிஷம்போ. அந்யாய வித்தார்ஜன சக்த சித்தம் அந்யாசு நாரீஷ்வனுராகவந்தம் அந்யான்ன போக்தாரமசுத்ததேகம் ஆசாரணீனம் சிவபாஹி சம்போ. வேதாகமாப்யாச ரசானபிஜ்ஞம் பாதாரவிந்தம் தவனார்ச்சயந்தம் வேதோக்த கர்மாணி விலோபயந்தம் வேதாக்ருதே மாம் சிவபாஹி சம்போ. வேதாக்ருதே மாம் சிவபாஹி சம்போ. சர்வசைதன்ய ரூபாம் த்வாம் ஆத்யாம் வித்யாஞ்ச தீமஹி புத்திம் யானஃ பிரசோதயாத். ஜெகத்குருகுலு தட்சிணாம்நாய ருஷ்யசிருங்ககிரி சாரதா பீடாதீஸ்வரலு ஸ்ரீ 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 பாரதே தீர்த்த மகாஸ்வாமுல வாரி திவ்ய பாதாப்ஜமுலகு அனந்த கோடி சாஷ்டாங்க பிரணாமமுலு சமர்ப்பணம் சேஸ்து சபாயை நமஹ. మన గుంటూరు జగద్గురు దక్షిణామ్నాయ శృంగేరి ఈ శారదా మఠంలో అమ్మవారి యొక్క విశేషమైన ఉత్సవాలను పురస్కరించుకొని శంకర భగవత్పాద స్థాపిత శారదా పరమేశ్వరి యొక్క వైశిష్ట్యాన్ని ఈ నాలుగు రోజులు మనం చెప్పుకుందాం. దేశం ఇవాళ ఈ విధమైనటువంటి పరిస్థితిలో ఉంది అంటే భారతీయులంతా ద్రవ్యం పోయినప్పటికీ ఆధ్యాత్మికంగా ఈ విధమైనటువంటి శక్తి సామర్థ్యములతో ఉన్నారంటే దానికి పరిపూర్ణమైన కారణం ఒక్కటే, అదే శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప. ఆ పరమేశ్వరుడు ఆది గురువు. పతంజలి రాస్తాడు, పూర్వేశామపి గురుహు అంటాడు యోగ సూత్రాన్ని. పూర్వేశామపి గురుహు అని ఎప్పుడైతే రాశాడో అంటే ఇంకా వారికంటే గురువు లేడు. గురుపీఠం అక్కడి నుంచి ప్రారంభమైంది. అందుకే మనం సదాశివ సమారంభం అని ఆరంభించుకుంటున్నాం. ఆ పరమాత్మ సమస్తమైనటువంటి జగత్తులో తాను సృష్టించినటువంటి ఈ జీవులందరి యొక్క అజ్ఞానాన్ని పారద్రోలటానికి తిరిగి దక్షిణామూర్తి రూపంలో అవతరించాడు. మౌన వ్యాఖ్య అని మౌనమే వ్యాఖ్యానంగా సనక సనందన సనత్కుమార సనత్సుజాతాది మాననీయ మహత్తర మహర్షులకు దివ్య ప్రబోధాన్ని మౌన వ్యాఖ్యానంగా చేసి విశేషమైనటువంటి జ్ఞానాన్ని మనకు అనుగ్రహించాడు. కానీ ఎప్పుడైతే ఈ కలియుగంలో సమస్తమైనటువంటి భక్తులంతా కూడా దురాచారాల్లో మునిగిపోయి భౌతికమైనటువంటి సుఖాలనే కోరుతూ ఆధ్యాత్మిక జీవన మార్గము నుండి ఎప్పుడైతే పక్కతోవ పట్టడం మొదలుపెట్టారో అప్పుడు అనుకున్నట్ట వీరికి మౌన వ్యాఖ్యానం సరిపోదిక. సనక సనందన వశిష్ఠ వామదేవ జావాలి మొదలైనటువంటి ఋషులకైతే మౌన వ్యాఖ్యానం సరిపోయింది. కానీ పుట్టడమే అజ్ఞానంతో పుడుతున్నటువంటి మనబోటి వారికి స్వామివారు మౌనంగా ఉంటే కష్టం. అందుకే తాను ఆ వటవృక్షాన్ని వదిలిపెట్టి మౌన వ్యాఖ్యానాన్ని వదిలిపెట్టి దివ్యమైనటువంటి నిరాకార నిర్గుణ పరతత్వం సగుణ సాకార సుందర వదనారవింద సౌందర్య దివ్యమైనటువంటి ధామంతో వైశాఖ మాస శుక్లపక్ష పంచమి తిథి నాడు స్వామివారు ఆ దివ్యమైనటువంటి కాలటి క్షేత్రంలో ఆర్యాంబ శివగురుగుల యొక్క దివ్యమైనటువంటి గృహమునందు భగవత్పాద ఆదిశంకరులుగా అవతరించారు. అపారమైనటువంటి కరుణ, విశేషమైనటువంటి అనుగ్రహ వాత్సల్యం. 32 సంవత్సరములే స్వామివారి యొక్క జీవనం. కానీ ఒక యుగం, కలియుగం మొత్తం 432,000 సంవత్సరాలు. ఈ యావత్ కలియుగానికి కావలసినటువంటి సమస్తమైనటువంటి జ్ఞానాన్ని 32 సంవత్సరాల వయస్సులోనే మనందరికీ అప్పచెప్పి తాను ఆ కైలాసానికి తిరిగి వెళ్ళిపోయారు. నాకు అనిపిస్తూ ఉంటుంది, ఒక్క 32 సంవత్సరాలే స్వామివారు ఈ విధంగా ఉంటే ఇంత అద్భుతమైనటువంటి వాంగ్మయాన్ని సృష్టించారే, వారే కనుక పూర్ణాయుష్మంతులై ఒక 83 సంవత్సరాలు కనుక వారు ఈ జగత్తులందు తిరిగితే ఇక ఈమాత్రం అవిద్య ఉండేది కాదు. 32 సంవత్సరాల లోపల ఎవరైనా సాధించగలరా? అష్టవర్షే చతుర్వేది, 8 సంవత్సరములకు 4 వేదములను సాంగోపాకంగా అధ్యయనం చేశారు. 16 సంవత్సరములకు భాష్య గ్రంథములన్నీ పూర్తయిపోయాయి. 16 సంవత్సరములకు పలుకులు వస్తాయి ఇప్పుడు ఉన్నటువంటి వారికి. 16 సంవత్సరములకు భాష్య గ్రంథములు పూర్తి చేసి యావత్ భారతదేశాన్ని కర్మభూమి అయినటువంటి ఈ భారత భూమిని తన దివ్యమైనటువంటి పాదాబ్జములతో పునీతం చేసి సరి అయినటువంటి దివ్యమైనటువంటి ఒక వైదిక కర్మానుష్ఠాన సంప్రదాయ సనాతన ధార్మిక చైతన్యాన్ని మనకు ప్రబోధించి ఆ సనాతన అద్వైత సిద్ధాంతాన్ని పునఃప్రతిష్ఠాపన చేసి స్వామివారు వెళ్ళిపోయారు. వెళ్తూ వెళ్తే ఏం చేశారు వారు? అందరు ప్రశ్నించారు, స్వామి స్వామి మీరు మీరు వెళ్ళిపోతున్నారు, తరువాత మా గతి ఏం కావాలి? అప్పుడు ఆలోచించి స్వామి ఋష్యశృంగగిరిగా కీర్తించబడుతున్నటువంటి దివ్యమైన భూమి, తపోభూమి, భారతదేశంలో కొన్ని సిద్ధమైనటువంటి క్షేత్రాలు ఉన్నాయి, అక్కడికి వెళ్తే చాలు, అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతంలో సంచారం చేస్తే చాలు, ఒక దివ్యమైనటువంటి ఆనందం కలుగుతుంది. వాటిలో మొదటిది శృంగేరి అని చెప్పొచ్చు. కామక్రోధ లోభమోహాదులు పుట్టినటువంటి భూమి, ఆ భూమి విచిత్రం ఏమిటి అంటే, మాధవీయ శంకర విజయంలో రాస్తాడు విద్యారణ్య స్వాముల వారు, శంకరులు 32 సంవత్సరాలు ఈ లోకంలో గడిపితే 12 సంవత్సరాలు శృంగేరిలో తపస్సు చేశారు. ఎంత ఆశ్చర్యం చూడండి, 12 సంవత్సరములు మరి శృంగేరిలో ఉంటే మిగతా సమయంలో ఎలా సాధించారు ఇవన్నీ? అంటే అంత స్వల్పమైన కాలము అవతరించి, ఆ అవతరించినటువంటి కాలంలో 12 సంవత్సరాలు అంటే ఒక పుష్కర కాలం, ఒక పుష్కర కాలం స్వామివారు అక్కడ తపస్సు చేశారు అంటే ఆ ప్రదేశం యొక్క గొప్పతనం ఏమిటో మీరు ఊహించుకోండి. 12 సంవత్సరాలు స్వామివారు ఉండటం ఎంత విశేషం. అలా స్వామివారు అక్కడికి వచ్చి తాను దర్శించినటువంటి, తాను దివ్యమైనటువంటి అనుభూతిని పొందినటువంటి, తనకు ప్రతినిత్యము జ్ఞానబోధ చేస్తున్నటువంటి దివ్యమైనటువంటి ఆ జగజ్జనని యొక్క స్వరూపాన్ని మన కోసం స్వామివారు ఈ యావత్ ఈ భూమండలం ఎంతవరకైతే ఉంటుందో అంతవరకు నిలిచే విధంగా ఆ తల్లిని అక్కడ ప్రతిష్టాపన చేశారు. ఎంత కరుణ భగవత్పాదుల వారు. అందుకే భగవత్పాదుల వారు చేసినవి 2 ప్రతిష్టలండి, ఒకటి కాదు 2 స్వామివారు చేసింది. ఒకటి వాంగ్మయ రూపమైనటువంటి శారద, మనం చదువుతున్నాం అనేక గ్రంథాలు స్తోత్రాలు, అది వాంగ్మయ రూపంలో అమ్మ పట్టుకుంటుంది కదా పుస్తకం, కాబట్టి వాంగ్మయ రూపంలో తల్లి యొక్క ప్రతిష్ట, మూర్తి రూపంలో అమ్మవారి యొక్క సాకార ప్రతిష్ట, ఈ 2 భగవత్పాదుల వారు మన కోసమే చేశారు. కాబట్టి ఆ తల్లి యొక్క అద్భుతమైనటువంటి అనుగ్రహం, ఆ తల్లి యొక్క దివ్యమైనటువంటి లీలా విశేషాలు, అమ్మ అంటేనే అనుగ్రహదాయిని అని అర్థం. అమ్మ అనేటువంటి పదంలోనే ఆ అనుగ్రహం, ఆ ఆప్యాయత, ఆ ఆదరణ, ఆ విశేషమైనటువంటి ఒక దయ ఉంటుంది. ఈ జగజ్జనని యొక్క సకల స్వరూపాల్లో శారదది ఒక విలక్షణమైనటువంటి రూపం అండి. ఏ రూపానికి ఇంత విశేషమైనటువంటి ప్రాధాన్యత కనిపించడా, అదే మనం చెప్పుకుంటాం. ఆ తల్లి ఏమిటా స్వరూపం, ఏమిటా విశేషం, జన్మ ఎత్తినందుకు మనం ఏం చెయ్యాలి? చదువుకున్నాం కదా 80 లక్షల జన్మల తర్వాత వచ్చింది అని మన పేరు. ఇదేదో నిన్న మొన్న కష్టపడితే వచ్చినటువంటి జన్మ కాదు మనది, మానవ జన్మ. ఈ మానవ జన్మను పొందటానికి మనం ఎంత కసరత్తు చేశామో, ఎన్నిసార్లు ఎన్ని కష్టాలు పడ్డామో, ఎన్ని జన్మలు ఎత్తామో, ఎత్తిన తరువాత అనేక విశేషమైనటువంటి జన్మల యందు ఉన్నటువంటి విశేష పుణ్య కర్మ పరిపాకము చేత ఇవాళ మానవ జన్మ వచ్చింది. ఆ మానవ జన్మ రావటంలో మనకు సద్బుద్ధి రావటం, ఆ సద్బుద్ధిలో జగద్గురువుల యొక్క ఆశ్రయం పొందడం, ఇంతకంటే కావాల్సింది లేదు. ఏం చెయ్యాలి మనం, వెంట వచ్చేది ఏమిటి అన్నారు. వెంట ఏమొస్తుంది, జన్మతో పాటు ఒకటి వస్తుందండి మనకు. ఏదొచ్చినా రాకుండా అది మాత్రం పట్టుకొనే వస్తాము. ఏమిటది, ఏమి తీసుకురా మనం వెంట, వెళ్ళేటప్పుడు ఏమీ పట్టుకు వెళ్ళం. ఇది అందరికీ తెలిసిన సత్యం. పోనీ ఎవరైనా ఏదైనా పట్టుకు వెళ్ళేటప్పుడు ఏదైనా సాక్ష్యం ఉందా చూపించండి. వాడు తీసుకెళ్ళాడండి, వాడు వెంట తీసుకెళ్ళాడు, ఏమీ లేదు. ముఠం శరీరముత్సృజ్య కాష్టలోష్ట సమంక్షిత విముఖాః బాంధవాయాంతి ధర్మస్తమనుగచ్చతి. మృతం శరీరముత్సృజ్య, ఎవరిపైనైతే ఇంత మమకారం పెట్టుకున్నామో, ఇంత ప్రేమ పెట్టుకున్నామో, వారంతా దయ లేకుండగా కరుణ లేకుండగా బతికి ఉన్నప్పుడు మన శరీరానికి ఎన్ని ఉపచారాలు చేసి, వేలకు భోజనం, వేలకు మంచి పరుపుల్లో ఇలా ఇన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినటువంటి మన బంధువులు వీరంతా ఈ లోపల ఉన్నటువంటి హంస లేచిపోగానే నిర్దయగా దయ లేకుండగా కనీసం ఆచ్ఛాదన లేకుండగా కర్రలపైన పడకుండా పెడతాడు. మామూలుగా రాత్రి బట్టకప్పుకోకపోతే తల్లి వచ్చి చలి పెడుతుందేమో బట్టకపోతుంది, అప్పుడు చూడండి చలి లేదు, ఎండకు లేదు, ఏమీ లేదు. శరీరం పైన ఉన్నటువంటి ఆ ఒక్క గుడ్డను వాడు లాగేసుకుంటాడు అక్కడ ఉన్నటువంటి కాటికాపని. నాదండి ఇది, నా సొత్తు ఇది. పాపం ఆ కర్రల పైన ఆచ్ఛాదన లేకుండా వీడు పడుకుంటాడు. వీడి పైన కర్రలు పెడతారు మామూలు సమయాల్లో. ఇలా కనీసం మనం రోజు నిత్యం వెలిగింపజేసేటువంటి అగరుబత్తి యొక్క చురుకంటితేనే తల్లడిల్లిపోయేటువంటి మన బంధువులంతా కూడా ఎవరైతే ఇష్టపడ్డారో వారంతా దయ లేకుండా పెట్టేస్తారు. నిప్పు పెట్టండి పెట్టండి, ఇక బాగా అంటుకోవాలండి, పోయండి అంటాడు. ఏమైపోయింది వీళ్ళ లోపల ఉన్న దయా కరుణ? పోయింది. దేంతో పోయింది? మన వాయువుతోనే పోయింది. మన వాయువు పోయింది, వీరిలో ఉండేటువంటి ఆ ఆప్యాయత పోయిందనుకోండి. ఎవరు మరి దిక్కెవ్వరు. వాడు వెళ్తూ ఉంటే భయం కదా, ఆ భయంలో ఏందండి. అప్పుడు భగవంతుడు అంటాడట, ఏం భయపడకురా, నీ వెంట వస్తోంది, ఏమొస్తోంది, నీవు ఆర్జించిన ధర్మం వస్తోంది. ధర్మం ఆర్జించిన వాడికి భయం లేదు. ధర్మమో రక్షతి రక్షిత అనే వాక్యం ఉందే, ఎప్పుడండి ధర్మము రక్షిస్తుంది? ధర్మం ఎప్పుడు కాపాడుతుంది? కాపాడేది అప్పుడే. ధర్మం ఎప్పుడు కాపాడుతుంది? ధర్మము నీ వెంట ఎప్పుడు వస్తుంది అంటే అప్పుడు వస్తుందట. నీ ఒంటరిగా వెళ్ళొద్దురా, నీ వెనక నేనున్నా, నీ ముందు నేనున్నా పద. ఎంత ధైర్యం అప్పుడు వీడికి. ఆ వెంట వచ్చేటువంటి ధర్మాన్ని మనమేమి చేస్తామో తెలుసా? ఈ యావత్ జీవితంలో మన దగ్గరికి రాని పొందాన్ని, తిరిగి మన వెంట వచ్చేటువంటి ధర్మాన్ని బతికి ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము? అది మన దగ్గరికి రాకుండా వీలైనన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఎవరి మీ అందరిపైన పెట్టుకొని మమకారాలు పెట్టుకొని పూర్తిగా ధర్మాచరణ లోపల నిన్ను నీవు ఉద్ధరించుకోవటానికి కావలసినటువంటి ధర్మానుష్ఠానాన్ని కోల్పోతావు. విచిత్రం ఏంటంటే, ఏదైతే నీ వెంట వస్తుందో దాన్ని పట్టించుకోవు, ఎవరైతే నీ వెంట రారో వారి గురించి జీవితాన్ని త్యాగం చేస్తావు. ఇది తెలుసుకోవడమే జ్ఞానం, ఇంకా వేరేది ఏదో కాదు. కాబట్టి చివరికి వచ్చేది ధర్మం. సరే, ఇది పోయే ముచ్చట. పోయే ముచ్చట మనకి ఎందుకు, వచ్చే ముచ్చట విందాం. రావటం, రావటంతో ఏం తెస్తున్నాం? ఏమి తీసుకురా? అప్పుడు అంతే, ఏమి పుచ్చుకోం, ఏమి రాదు. కాదట, వెళ్ళేటప్పుడు ధర్మం ఎలా వస్తుందో వచ్చేటప్పుడు మన వెంట ఒకటి వస్తుంది. ఏమిటి అంటే, అదే శంకరాచార్యుల వారు అంటారు అవిద్య అంటారు. తప్పనిసరిగా మీ మన వెంట వచ్చేది అదే. అవిద్య అంటే ఏమిటి? అజ్ఞానమే అవిద్య. ఇది మాత్రం వస్తోంది వెంట. అందుకే చూడండి, మాయ గప్పింది అంటారు. ఆ మాయ కప్పితేనే మీరు ఏడుస్తాడండి. లోపల ఉన్నప్పుడు ఏడవడు, లోపల ఉన్నప్పుడు వాడి ఏడుపు వేరే రకంగా ఉంటుంది. ఏ రకంగా ఉంటుంది? అయ్యో కుయ్యడ శక్తి లేదు, ఉదరగోళము లోపల ఉన్నవాడ దిక్కయ్యది అని ఎలా పరీక్షిత్తు ఏడ్చాడో అశ్వత్థామ బాణం వేస్తూ ఉంటే, ఆ ఉత్తర యొక్క గర్భంలో ఉన్నప్పుడు తాను ఏ విధంగా తల్లడిల్లిపోయాడో, దిక్కయ్యది తాను అనాథయని తల్లి గణింపవిందు, తాను అనాథ అనాథని తల్లి అంటుంటే విన్నా, ఇప్పుడు నన్ను ఎవరు కాపాడతారు అని లోపల ఈ జన్మ ఎత్తుతున్నందుకు ఏడుస్తాడు. అదే కపిల గీత. కపిల గీతలో కపిలుడు దేవహూతికి ప్రబోధించినటువంటి జీవుడి యొక్క యథార్థమైనటువంటి స్వరూప వర్ణన అక్కడ వస్తుంది. అది 9 నెలలు కాగానే 9వ నెల అయిపోయింది, ఇక బయటికి వస్తున్నాడు. రాగానే వీడి యొక్క జ్ఞానం అంతా కూడా ఒక్కసారిగా మూసుకుపోతుంది, తెగిపోతుంది. వీడి శిరస్సు బయటికి రాగానే మాయ కమ్మేస్తుంది. అప్పుడు ఏదో కోల్పోయా, ఏదో కోల్పోయా, ఏదో పోయింది నా లోపల నుండి, ఆ పోయిందేమిటి, పోయిందేమిటి, పోయిందేమిటి అనుకోని అప్పుడు వెంటనే ఓ అని ఏడుస్తాడు. అప్పుడు నీతో పాటు నేను వస్తున్న పద అని ఆ అవిద్య వస్తుందండి. మరి ఈ అవిద్య తొలగే మార్గం ఏమిటండి? వచ్చింది ఎవరికి? రాదు, రాదు ఎవరికో. శంకరులు పుట్టినప్పుడు ఏడవల, ఆదిశంకరాచార్యుని ప్రసవించేటప్పుడు ఆ విద్యారంగుల వారు రాస్తారు, అక్కడ మనం చెప్పుకున్నాం, శ్రీ పార్వతీవ, పార్వతీదేవి కుమారస్వామిని ఎంత సుఖంగా కన్నదో ఆర్యాంబ శంకరుణ్ణి అంత సుఖంగా కన్నదట. అంటే ప్రసవ వేదన అనేటువంటి బాధ కూడా తల్లికి కలిగింపనివ్వ చెయ్యలే మహానుభావుడు. అయ్యో ఈ కష్టం ఎందుకు మా అమ్మ కొనుక్కున్నట్ట, అంటే ఎంత కరుణయో చూడండి, తల్లి మీద ఎంత వాత్సల్యమో, ఎంత దయనో, ఎంత ప్రేమనో. అందుకే అనుకున్నాడు మా అమ్మకు ఈ విధంగా కలగకూడదు, ప్రసవ వేదన లేదు, ఆర్యాంబకు లేదు. సాధారణంగా ప్రతి తల్లికి ఉంటుంది, కానీ శంకరుడు కలిగనింపజేయగలడు. అలాగే వ్యాసుడు అవతరించినప్పుడు అంతే, వీడంతా గురుస్వరూపాలు. వ్యాసుడి యొక్క చరిత్రలో అదే, శంకరుల యొక్క చరిత్రలో అదే. అలాగే మనకు దత్తాత్రేయ సంప్రదాయ పరంపరలో నరసింహ సరస్వతి స్వామి వారు కరంజా నగరంలో స్వామి అవతరించారు, వారు అంతే, వారు గురుస్వరూపమే. వీరు ఎక్కడ కూడా అంటే ఏమిటి అంటే మహానుభావులుగా, పీఠాధిపతులుగా, జగద్గురువులుగా అవతరించబోయేటువంటి మహానుభావులు అవతరించే సమయంలో తల్లికి దుఃఖం ఉండదు, అలాగే వీడికి దుఃఖం ఉండదట. అందుకే వీరు మౌనంగా, ప్రశాంతంగా, ఆనందంగా ఈ లోకానికి వస్తారు. లోకానికి కావలసిందేమిటో పంచిపెట్టడానికి వస్తారు వాళ్ళు. మనమేమిటి? అనుభవించడానికి వస్తాం ఇక్కడికి. అనుభవించడము, కూడబెట్టడము, ఈ రెండు మనకు సాధన అవుతుంది. బాగా అనుభవించాలి, బాగా కూడబెట్టాలి, ఈ రెండింటి, ఈ రెండే లక్ష్యం, ఈ రెండింటి కోసం వస్తాం. అందుకే మన వెంట వస్తుంది అవిద్య, వారి వెంట అవిద్య రాదు. మరి ఇది ఎలా తొలగాలి? ఇది తొలగే మార్గం ఏమైనా ఉందా? ఎవరు చెప్పాలి? అవిద్య తొలగింపజేసేటువంటి మార్గాన్ని ఎవరు ప్రబోధిస్తారు మనకు? అజ్ఞానం తొలగిపోయేటువంటి మార్గం ఎవరు చూపాలి? అంటే ఎవరికైతే అవిద్య లేదో వారు చెప్పాలి. ఎవరికి లేదండి? లేదు, భగవత్పాదులకే లేదు. కాబట్టి భగవత్పాదులే చెప్పారు. ఏమన్నారు? అమ్మా, అవిద్య తొలగాలి అంటే అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీప నగరీ. చాలా అద్భుతమైనటువంటి మాట చెప్పారు భగవత్పాదులు వారు. ఎంత విశేషం చూడండి, జడానాం చైతన్య కవక మకరంద శృతి శరీ దరిద్రానాం చింతామణి గుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామూల రిపువరాహస్య భవతి. ఇది చెప్పినటువంటి మాట. అవిద్యానాం, మన వెంట వచ్చే అవిద్యను పారత్రోలేటువంటి శక్తి కలిగినటువంటి తల్లి ఒక పరమేశ్వరి మాత్రమే. అందుకే ఆయన రాస్తాడు విఠాల చంద్రమౌళి శాస్త్రి గారు ఎంత గొప్పగా రాస్తారు చూడండి, విశేషంగా రాస్తాడు. అమ్మా అజ్ఞాన తిమిరం మోహరియంప తత్పాద నఖదివాకర కిరణములు చాలు సంసార తాపముల్ సనుతి సంసార తాపముల్ సమయింప నీచిరు నగు వెన్నెల గుమురు నిగులు చాలు ఆశా పిశాచమ్ము నడప నీ భయము పొందటకునను మాట మంతరము చాలు కామాది చోరుల ఖండింప నీ కనుగొన చూపు తూపుల కొనలు చాలు ఓపి ఈ వస్తువులను ఉపయోగపరచినంత నష్టంబు నీకు రవంతయేని. అమ్మా నాదు భారం ముసుంబు మాతా గాయత్రీ భక్త సంపత్ ప్రదాత్రియే మాతా గాయత్రీ భక్త సంపత్ ప్రదాత్రీ. ఇది విశేషం. అజ్ఞాన తిమిరము హరయింప త్వత్పాద నఖ దివాకర కిరణములు చాలు. అదే మనకు అక్కడ కూడా అంటాడు సౌందర్యలు, ఇదే మాట కనీయాంసం పాంసం అని ఇదే మాట చెప్తాడు అక్కడ. అంటే అనుమాత్రమైనటువంటి నీ దివ్యమైన పాదధూళి ఏదైతే ఉందో ఆ పాదధూళిలో ఉన్నటువంటి ఒకే ఒక్క పరాగాన్ని ఆధారం చేసుకొని బ్రహ్మదేవుడు ఈ లోకాలను సృష్టిస్తున్నాడు. ఎంత ఒకే ఒక్క రేణువట, ఆ ఒకే ఒక్క రేణువు మన యొక్క అవిద్యను పోగుతుంది. తత్పాద నఖ దివాకర కిరణములు చాలు. ఏమిటి, అమ్మవారి యొక్క కాలి యొక్క దివ్యమైనటువంటి గోటి నుండి వచ్చేటువంటి ఆ దివ్యమైన కిరణములు చాలు పోతుంది. అదే అన్నాడు ఇక్కడ. అమ్మా అవిద్యానామంతస్తిమిర మిహిర ద్వీప నగరీ. కాబట్టి ఇదంతా పోవాలి. ఇంకేమిటి, సంసార తాపముల్ సమయంప నీ చిరునగు వెన్నెల గుమురు నిగలు చాలు ఆశా పిశాచమ్ము నడప నీ భయము పొందడకును మాట మంతరము చాలు. ఇంకొకటి మనకేమిటి, ఆశ. ఇది పోవాలి జీవితంలో, పోయే ఇవి ఇది పోవాలి అంటే ఏమిటి, ఇది ఏమిటి అన్నాడు అంటే ఆశ పిశాచమ్ము. ఆశకు పిశాచం అంటారు. ఇది పిశాచం అంటే ఏమిటి, పట్టితే విడవది. ఇది పట్టిందంటే విడవదు. మనం చూడట్లేదా, మనం ఎన్ని వార్తలు ప్రతిరోజు కూడా ఈ న్యూస్ ఛానళ్ళల్లో పేపర్లలో వీక్షిస్తూ ఉన్నాం. వాడు పట్టుబడ్డాడు అంటారు, ఎలా పట్టుబడ్డాడండి అంటే వాడు నెలకు సంపాదించేది వాడి జీతభత్యం 10,000, వాడు కూడబెట్టింది ఎంత, 100 కోట్లు అండి అన్నాడు. ఏం చేస్తాడు, అదే ఆశ అనే పిశాచము పడితే ఎలా ఉంటుంది. అందుకే ఒక మానసిక బలహీనత ఆశ, అదే పిశాచంగా అన్నాడు. అందుకే ఇది పోవాలి అంటే ఏమిటి అంటే అమ్మ యొక్క మాట మంత్రము చాలు. మరి మంత్రం చెప్తే పోతుందిరా అంటారు, అమ్మ యొక్క మాట మంత్రం అనేది పడితే ఈ పిశాచం పోతుంది. కాబట్టి సమస్తమైనటువంటి ఆధ్యాత్మిక ఆది దైవిక ఆది భౌతికాది త్రివిధ తాపత్రయాలను ఖండింపచేసి కామక్రోధ లోభమోహ మద మాత్సర్యాది ఏదైతే అరిషడ్వర్గం ఉందో ఆ అరిషడ్వర్గాన్ని పారద్రోలి నీ నిజస్వరూప చైతన్యాన్ని నీకు ప్రబోధింపచేసి నీకు దివ్యమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి తల్లి ఎక్కడ ఉంది అంటే ఆ తల్లే ఇక్కడ పరమేశ్వరి. అందుకే మనమంతా ఏం చెయ్యాలి అంటే సాధన చెయ్యాలి. అవిద్యాన అవిద్యులు అన్నారు. అవిద్యులు అంటే ఎవరో తెలుసా? అజ్ఞానము ఆవరింపబడినటువంటి వాళ్ళు అని. అజ్ఞానము ఆవరింపబడినటువంటి వాళ్ళల్లో లోపల ఏమిటి? జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం అనేది అజ్ఞానముతో ఆవరింపబడి ఉంది. అది తొలగింప చెయ్యాలి. లోపల చీకటి ఉంది. చీకటి ఎలా పోయింది అంటే ఒకసారిగా స్విచ్ వేయగానే ఎప్పుడైతే ఈ దీపం వెలిగిందో పోయింది చీకటి. మన లోపల ఉంది. మరి స్విచ్ నొక్కేవాడు కావాలి కదా. ఎవరండి అక్కడ? అదే అమ్మ. ఎవరో వచ్చి కాదు, అమ్మ ఆ స్విచ్ వేసి ఆ లోపల ఉన్నటువంటి చైతన్యాన్ని వెలిగింపచేయాలి. అది ఎలా వస్తుంది? అది ఎలా అంటే ఇక్కడ చూపించారు. అందులో అమ్మ ప్రసాదించేది ఏమిటి అన్నారు? ఆత్మజ్ఞానమే. విద్య అంటే ఇక్కడ ఆత్మజ్ఞానం, పరబ్రహ్మకు సంబంధించినటువంటి పరమోత్కృష్టమైనటువంటి జ్ఞానం. ఈ ఆత్మజ్ఞానాన్ని కప్పివేసేది ఏమిటి? అవిద్య కప్పివేస్తుందండి. మన యొక్క ఆత్మజ్ఞానాన్ని కప్పివేసేదే ఇక్కడ అవిద్య. అందుకే జ్ఞానాదేవతు కైవల్యం అని. దేని వల్ల వస్తుంది? జ్ఞానం వల్లనే ఇక్కడ మోక్షము. ఆ మోక్షము ఎవరివ్వాలి? అమ్మే ఇవ్వాలి అన్నారు. అందుకే మీకు లలితా శాస్త్రంలో ఇక్కడ నామం వస్తుంది, అజ్ఞానధ్వాంత దీపిక. అజ్ఞానధ్వాంత దీపిక. అలాగే శివజ్ఞాన ప్రదాయిని. ఈ రెండు నామాలు వస్తాయి లలితా శాస్త్రంలో. గొప్ప నామాలు, విశేషమైన నామాలు. అజ్ఞానధ్వాంత దీపిక, శివజ్ఞాన ప్రదాయిని. శివజ్ఞానం అంటే ఏమిటండి? ఇదే శివుడు. ఎప్పుడు శివుడయ్యాడు? అమ్మ ఉంటేనే కదా. వికారాత్మకమైనటువంటి ఆ తల్లి ఉన్నప్పుడే ఇక్కడ ఆయన శివుడిగా చైతన్య స్వరూపుడిగా ప్రకాశిస్తున్నాడు. వికారాత్మకమైనటువంటిది ఎప్పుడైతే అమ్మ వెళ్ళిపోయిందో అప్పుడు స్థానువుగా ఉన్నాడు. అందుకే సతీదేవి వెళ్ళిపోయిన తరువాత తపస్సులో ఉన్నాడు. ఆయన పిలిస్తే పలకడు. ఆ తల్లి హిమవంతుని యొక్క ఇంట్లో హిమవత్ పుత్రికగా పార్వతిగా అవతరించి ఆయన కోసం తపస్సు చేసి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు తిరిగి ఆయన తల్లి తెరిచాడు. కాబట్టి ఆ తల్లి ప్రసాదించేది ఏమిటి? శివజ్ఞాన ప్రదాయని. అది కలగాలి. ఇది కలిగినప్పుడు ఏ అవిద్య, ఒక అవిద్యే కాదు, అలసులు మంద బుద్ధియుతులు. భాగవతులు అంటాడు, అలసులు మంద బుద్ధియుతులు ఉగ్రరోగ సంకలితులు. మన లక్షణాలు ఇవన్నీ, మన క్వాలిఫికేషన్స్ ఏవో కాదు. కాబట్టి మనతో పాటు వచ్చేది అవిద్య. దీనివల్ల వచ్చేది ఏమిటి? అలసత్వం. అలసత్వం ఏమిటి? ఆ జడత్వం అన్నారు. అందుకే అమ్మ జడానాం చైతన్య స్తవక మకరంద శృతి శరీ. జడులు అనేటువంటి పదార్థానికి శాస్త్రం ఏం చెప్పిందంటే, శంకరులు అంటారు, ఆత్మజ్ఞానము లేనటువంటి వాళ్ళే జడులు. ఎవరైతే ఆత్మజ్ఞాన రహితులు ఉన్నారో వారు ఇక్కడ జడులు. మరి ఎలా పోవాలి ఈ జడత్వం అంటే, అమ్మ పాద పద్మ పరాగ రేణువు అనేటువంటిది ఎప్పుడైతే మన యొక్క శిరస్సు పైన పడుతుందో అప్పుడు ఈ మన లోపల ఉండేటువంటి జడత్వం అనేటువంటిది పోయి ఎలా అంటే ఇక్కడ పూల గుత్తిలో ప్రవహింపజేసేటువంటి మకరందపు ధారలాగా ఈ జ్ఞానం అనేటువంటిది ప్రవహించి మందబుద్ధులలో ఉన్నటువంటి జడత్వాన్ని ఆ తల్లి యొక్క పాద పద్మ పరాగం అనేది తొలగింపజేస్తుంది. ఇది విశేషం. ఇంతేనా కాదయ్యా, ఇంకా కూడా ఉంది. దరిద్రానాం, దరిద్రులు ఉన్నారు. ఎవరు దరిద్రుడు? సతు భవతు దరిద్ర యస్య తృష్ణ విశాల. సతు భవతు దరిద్ర యస్య తృష్ణ విశాల. ఎవరు దరిద్రుడు అంటే ఎవరికైతే తృష్ణ విపరీతంగా ఉంటుందో వాడే దరిద్రుడు కదా. ఆ దరిద్రుడు, ఆ దరిద్రుడిలో ఉండేటువంటి ఏదైతే తృష్ణ ఉందో ఆ తృష్ణ పోవాలి. అందుకే ఇక్కడ చూపిస్తున్నారు, అమ్మ యొక్క పాద పద్మ పరాగ ప్రభావం అనేటువంటిది ఒక్కసారిగా మన యొక్క శిరస్సు మీద కనుక పడ్డట్లయితే సమస్తమైనటువంటి కోరికలు తీరి తృప్తి కలుగుతుంది. ఇక్కడ తృప్తి కలగటమే విశేషం. అందుకే ధనవంతుడెవడు దరిద్రుడెవడు అంటే తృప్తి ఉన్నవాడు ధనవంతుడు, తృప్తి లేనటువంటి వాడు దరిద్రుడు. భర్తృహరి చెప్పినటువంటి సమాధానం ఇది. జీవితాన్ని వీరంతా ఏం చేశారు? కాచి వడపూశారు. అదే మనకు చూపించారు సారం. అందుకే ఇక్కడ ఏది, ఎప్పుడైతే నీ లోపల సహజమైనటువంటి తృప్తి ఆనందం ఈ రెండు ఉన్నాయో, అమ్మ కూడా అంతే కదా. అమ్మ ఏం చేస్తుంది? వాంఛితార్థ ప్రదాయిన్యై నమో నమః లలితా సహస్రం. వాంఛితార్థ ప్రదాయిని, కోరిన కోరిక తీర్చే తల్లి. తల్లి ఎప్పుడు బిడ్డలకు ఇది ఇవ్వను అది ఇవ్వను అనేటువంటి మాట ఇవ్వటమే తల్లి యొక్క సహజమైనటువంటి లక్షణము అన్నారు. అందుకే ఆ తల్లి ఏం చేస్తుంది అంటే ఇక్కడ చివరికి చెప్పారు, జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి. ఇది అసలైనటువంటి ప్రయోజనం. సంసారంలో మునిగిపోయేటువంటి వారు ఎలా అంటే, ఎలాగైతే సముద్రంలో పడి మునిగిపోతూ ఉంటామో అలాగే సంసారంలో పడి పుడుతూ లేస్తూ పుడుతూ లేస్తూ ఇక్కడ పడుతూ చస్తూ ఈ విధంగా మునిగిపోతూ ఉంటారు. అందుకే ఇక్కడ సంసారానికి ఏమిటి, సముద్రం అనేటువంటిది పోలిక. సముద్రం అనేది సంసారానికి చక్కటి పోలిక. సముద్రంలో ఎలా మునుగుతావు, సంసారంలో ఎలా మునుగుతావు అంటే ఈ రెండింటికి పోలిక ఒకే రకంగా ఉంది. దాని యొక్క లోతెంతో తెలియదు, దీనికి లోతు అంతే తెలియదు. అందులో ఎప్పుడైతే అజ్ఞానం అనేటువంటిది మన వెంట ఉందో ఇంక పూర్తిగా అదల్లో కూరుకపోతూ ఉంటాం. మరి ఎవరు తొలగించాలే? సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండితాయై నమో నమః అమ్మ. ప్రతిదానికి పరిష్కారం సంసార పంక అన్నారు ఇక్కడ. అంటే చూడండి, బురద, ఈ బురదను తొలగింపచేస్తుంది. ఈ బురద లోపల కూరుకుపోయినటువంటి మనను ఆ తల్లి ఎత్తుతుంది. ఆ తల్లి పేరేమిటండి అన్నారు. ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి కదా, ఇన్ని రకాల విశేషమైనటువంటి విశేషణాలు చెప్పారు కదా. మరి ఇన్నింటిని అనుగ్రహించేటువంటి ఆ తల్లి యొక్క నామధేయం ఏమిటి? ఆ తల్లి యొక్క నామధేయమే శారద కీరుబీర్గ. శారద అంటే ఆ స్వరూపమే. జ్ఞానం ఎన్ని రకాలు? జ్ఞానం ఎన్ని రకాలు ఏంటండి ప్రశ్న? లేదు, మోక్ష జ్ఞానం వేరు, భౌతిక జ్ఞానం వేరు. ఇప్పుడు మనకు మీకు జ్ఞానం ఉందా అంటాడు. జ్ఞానం ఉంది. ఏ జ్ఞానం ఉంది అంటే ఈ జగత్ అనేటువంటి జ్ఞానం ఉంది, ఈ భౌతికమనేటువంటి జ్ఞానం ఉంది. కానీ ఈ అండపిండాత్మకమైనటువంటి జగత్తు యొక్క కర్త, హర్త, భర్త వేరే ఎవరో ఒకరున్నారు అనేటువంటి జ్ఞానం కలగాలి. అది కావాలి. ఎవరు నడిపిస్తున్నారు కదా ఈ శక్తిని మొత్తాన్ని, జగత్తును నడిపించే శక్తికి ఏం పేరు పెట్టుకున్నాం మనం? అదే వేదాంతులంతా పరబ్రహ్మ అన్నారు. శాస్త్రజ్ఞులంతా ఏమున్నారు? ఈ జగత్తును నడిపిస్తోంది సూపర్ పవర్ అండి అన్నారు. ఓ సూపర్ పవర్ అను, లేకపోతే ఇంకొకటి అను, ఇంకొకటి అను, పేర్లు మాత్రం వేరు, కానీ నడిపిస్తుంది మాత్రం ఒకే ఒక చైతన్యం. ఆ ఒకే ఒక చైతన్యాన్ని కనుగొనాలి. ఎప్పుడైతే ఈ ఒకే ఒక్క చైతన్యాన్ని నువ్వు దర్శించావో అప్పుడు ఈ జగత్తు నీకు లేదు. అందుకే జగద్గురువులను మొన్న ప్రశ్నించాం స్వామివారు, స్వామి ఈ బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అంటున్నా, కనిపించే జగత్యమో అబద్ధమంటున్నది, కనబడిని బ్రహ్మమేమో నిజమంటున్నది, ఎలా, ఎక్కడా ఇది? మనం ఉంటున్నాం, జీవిస్తున్నాం, ఇదంతా కూడా ఇదంతా అబద్ధమా? పరబ్రహ్మ ఇంతవరకు మేము దర్శించలేదే, ఆయన నిజమా? అరే అద్వైతం బ్రహ్మ సత్యం జగన్ మిథ్య. అందుకే అపర శారదా స్వరూపుడు వారు. ఎంత విశేష అనుగ్రహం అంటే, నిజానికి యావత్ భారతదేశంలో ఇప్పుడు నేను ఒకటి ఘంటాపథంగా చెప్పగలను. సాధారణంగా కెమెరా అంటే అంతో ఇంతో అందరూ ముందుకొస్తారు, కానీ జగద్గురువు భారతీయ తీర్థ మహాస్వాముల వారి దగ్గరికి కెమెరా పట్టుకుని వెళ్ళాలంటే మాకు ఒళ్ళంతా వణికే, భయం, వద్దురా తీసే అంటాడు, ఇది వద్దు. ఎంతో ప్రార్థన చేసి, ఎంతో విశేషమైనటువంటి శ్రమ పడితే మొన్న ఆ గంట సేపు అడుగు దర్శించారు. మొదలు అరగంట అన్నారు, 20 నిమిషాలు అన్నారు. 20 నిమిషాల దగ్గర నుంచి అసలు అతి కష్టం మీద ఒక గంట వరకు. కారణం ఏమిటి అంటే ఈ భౌతికమైనటువంటి వాటి మీద వారికి దృష్టి లేదు. మీరు గమనించండి, శృంగేరి జగద్గురువుల్లో ఉండేటువంటి విశేషం, అందరి చరిత్రలు చదవండి లభ్యమైనంత వరకు. ప్రహ్లాద వరదో దేవో, అక్కడి నుంచి నరసింహభారతీ స్వామి వారి యొక్క చరిత్ర మనకు లభ్యమవుతుంది బానే. అక్కడి నుంచి చదువుతూ రండి, వారిలో కాలము మారుతున్న కొద్దీ అంతర్ముఖత్వం పెరిగిపోతుంది. అంటే ఒక అద్భుతమైనటువంటి తపోనుష్ఠానానికి నిదర్శనం ఎక్కడ చూడాలి అంటే నాకు తెలిసి అక్కడే చూడాలి. ఇంకా మనకు జగత్తులో మనం ఈనాడు భారతదేశంలో ఎక్కడా చూడ, ఒక్క భారతీయ మహాస్వాముల వారిలో చూస్తా, ఎక్కడ ఉందండి తపస్సు? అసలు తపస్సు అనే మాట ఎక్కడ ఉంది, ఎక్కడ చూడగలదు మీరు? లేదండి, మూర్తీభవించినటువంటి తపస్సు అనేటువంటి మాటకు అర్థము, స్వరూపము, దర్శనము ఆ మూడు భారతీయ తీర్థ స్వామి వారిలోనే మనకు లభిస్తుంది, ఇంకెక్కడ. నాలుగు ధ్యానం వచ్చి నేను 95 నుంచి చూస్తున్నాను, 94 ఆ ప్రాంతం నుంచి స్వామి అంటే చిన్నతనంలో చూశాము వేరు, కానీ 94 2004 చూస్తేనే చాలా మార్పు. 2004 నుంచి 2008 మార్పు, సంవత్సరంకు మార్పు ఎలా ఉంటుంది? అది వారి యొక్క దివ్యమైనటువంటి అనుష్ఠానం. అందుకే వారు మాట్లాడుతున్నంత సేపు, ఇప్పుడు ప్రశ్న వేయాలి అన్నప్పుడు కూడా సందేహం కలగాలి, కానీ వారి ముందు కూర్చున్న తర్వాత ప్రశ్న కూడా స్ఫూర్ణకు రానే రాదు. ఇది ప్రశ్నించాలి అని ఎంతో చాలా ముందుగానే అనుకొని, ఈ ప్రశ్న ఇది అనుకొని వారి దగ్గరికి తీరా వారి దగ్గరికి వెళ్ళిన తర్వాత నాకు అనిపించింది, ఓహో ఈ దక్షిణామూర్తి స్వరూపం దగ్గర ప్రశ్నలు వేయడం ఉండదేమో. అలా కూర్చున్నారంతే, కూర్చున్న తర్వాత అడుగు అంటారు, ఏమడగాలి, అడగవలసింది ఏముంది, తొందరగా అడగరా అంటాడు స్వామి. కానీ అడగాలంటే రావాలి కదా, ఎందుకంటే ఎదురుగా ఆ అద్భుతమైన అప్రమేయమైన అనంతమైన విశేషమైన విశేష ఒక కోటి సూర్యుల ప్రభా ప్రకాశము ఇలా శారదా స్వరూపంగా ప్రత్యక్షంగా ఎదురుగా భాషిస్తూ ఉన్నప్పుడు ఏమని మాట్లాడగలము, ఏమని అడగగలము, అసలు ఏమని చూడగలము, అదే నా అనుభవం. ఏమి మాట్లాడలే అక్కడికి వెళ్ళిన తర్వాత అలా చూస్తూ ఉంటే అందుకే అనిపించింది, అమ్మ అనుగ్రహం ఇలా ఉంటుందా, ఇంత విశేషమా. అటువంటి అనుగ్రహాన్ని నోచుకోనటువంటి వారిని చూస్తూ ఉంటే చాలనిపిస్తూ ఉంటుంది, ఇంత కరుణ కురిపిస్తూ ఉంటే అయ్యో వీరి దగ్గరికి రావట్లేదే ఎంతో మంది చెప్పి చూస్తాం వెళ్ళండి ఒకసారి వెళ్ళండి, కానీ ప్రారంభ కర్మ రానివ్వదు. అదే ఇక్కడ విశేషం. అందుకే మూర్తీభవించినటువంటి శారదా స్వరూపం ఎక్కడ చూడాలి అంటే అక్కడే చూస్తారు, ఇంకెక్కడో కాదు. కాబట్టి అమ్మ యొక్క స్వరూపాన్ని మనం వర్ణించుకోబోతున్నాం. ముందు అమ్మ యొక్క స్వరూపం ఇప్పుడు ఎలా ఉంది, అందుకే మన కాళిదాసాది కవులు కూడా వారు అమ్మ రూపాన్ని వర్ణిస్తూ దేశిక రూపేణ అంటారు. దేశిక రూపంలోనే చెప్పారంటే అమ్మ కూడా గురువు రూపంలోనే భాషించింది, గురువు రూపంలోనే అమ్మ ప్రకటి ఇక్కడ తన యొక్క యథార్థ స్వరూపాన్ని చూపించింది. కాబట్టి ఏం చేస్తుంది అంటే జన్మజలదౌ నిమగ్నానాం దంష్ట మురదిపు వరాహస్య భవతి, ఇలా కొట్టుమిట్టాడుతూ ఏది నిజమో ఏది అబద్ధమో ఏది తెలుసుకోలేక అనేక సందేహాలతో నిత్యము జీవన మరణ పోరాటంలో మునుగుతూ ఉన్నటువంటి వారిని ఎలా, మేము చాలా బాగున్నామండి ఎవరు చెప్తారు చెప్పండి బాగున్నారని, మీరు ఎవరినైనా వెళ్ళి ప్రశ్నించండి ఏమండి బాగున్నారా అంటే అంటాడా, ఏం బాగుంటానండి అంటాడు. బాగానే ఉన్నావు కదా, బాగానే కనబడుతున్నావు, చూస్తుంటే 90 కిలోలు ఉన్నావు, ఏం బాగాలేనండి. మీరు ఎవరినైనా ప్రశ్నించండి, ఎప్పుడు బాగుంటావు, ఆ దివ్యమైనటువంటి చరణ సన్నిధానంలోనే బాగుంటావు. అందుకే అమ్మ ఎలా ఉంటుంది తల్లి అంటే జగదంబిక ఎటువంటి ముద్రలతో, సాధారణంగా దేవతా స్వరూపాలన్నీ కూడా మనకు అభయ వరద ముద్రలతో కనిపిస్తూ ఉంటాయట, కానీ తల్లి చూడండి ఇక్కడ త్వదన్యపానిభ్యాం అభయ వరదో దైవతగణస్త్వమేకానైవాసి ప్రకటిత వరాభీత్యభినయాభయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛాసమధికం శరణ్యే లోకానాం తవహి చరణావేవ నిపుణౌ. అభయవరదః, అమ్మా అన్ని లోకాలకు శరణిచ్చేటువంటి తల్లి, నీవు తప్ప ఒక్క నువ్వు తప్ప ఇతర దేవతలైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరాది సకలమైనటువంటి దేవతలందరినీ కూడా చూడండి, వారంతా కూడా అభయముద్ర వరదముద్ర ధరిస్తూ ఉంటారు, కానీ అమ్మ కాదట. కారణమేమిటి ఇక్కడ అంటే అమ్మ యొక్క పాద పద్మముల యొక్క నటముల నుంచి వెలువడేటువంటి దేదీప్యమానమైనటువంటి ఏ కాంతులైతే ఉన్నాయో ఆ కాంతులే మా అజ్ఞానాన్ని పారద్రోలుతూ ఉంటే ఇంకా ఈ అభయముద్ర వరదముద్ర ఎందుకమ్మా? కాదు కాదు, మాకు నీ పాద అంగుష్ట నట కాంతులు చాలు, ఇంకే భక్తులే అని ఆ తల్లి ప్రసాదించేటువంటి. అందుకే శారదా స్వరూపాన్ని మనం ఎలా ధ్యానించాలి, అసలు ఈ రూపం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? శంకర భగవత్పాదుల వారు ఈ రూపాన్ని నిర్మించుకున్నారు. ముఖ్య కారణం మనకు దేవీ భాగవత పురాణం చాలా విశేషాలను చెప్పింది, అనేకమైనటువంటి విశేషాలు ఉన్నాయి దానికి. ఈ అనేకమైనటువంటి విశేషాల్లో శారదాదేవి యొక్క ప్రస్తావన కనిపించలే. పోని ఇతరమైనటువంటి గ్రంథాలను పరిశీలనగా చూస్తే అక్కడ కూడా శారద అనేటువంటి స్వరూపాన్ని గురించి విశేషంగా వర్ణించింది లేదు. మరి ఎక్కడ శంకర భగవత్పాదులకు ఎలా ఈ శారదా రూపం కనిపించింది, ఎందుకు ఎందుకు వారు పట్టుకున్నారు ఈ శారదా రూపాన్ని? అమ్మవారు చరిత్ర మనం చూశాం కదండి, శంకర విజయం చదువుతూ ఉంటే మనకు అర్థమైపోయింది. ఉభయభారతీదేవి సాక్షాత్తు సరస్వతి స్వరూపం, శంకర విజయం శంకర విలాసం అనేటువంటి కొన్ని కొన్ని గ్రంథాల్లో, ప్రాచీన శంకరజయాది గ్రంథాల్లో కూడా స్పష్టంగా కొన్ని విశేషాలు ఉన్నాయి. పరమశివుడే ఆదిశంకరుడిగా, బ్రహ్మ సురేశ్వరుడిగా, విష్ణువు పద్మపాదుడిగా ఇలా అవతరించారు అని ఆయా స్వరూపాల యొక్క విశేషాలు చెప్పారు. కాబట్టి సరస్వతి ఉభయభారతి, ఆ తల్లి దగ్గరికి వెళ్ళి ఆ తల్లిని వాదనలో కూడా ఓడించి ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని పొంది ఆ తల్లి వెళ్ళబోతూ ఉంటే, అమ్మా ఎక్కడికి వెళ్తావు, వెళ్ళటమే అన్నాడు, వెళ్ళిపోవాలి కదా వచ్చినటువంటి. ఆహా కాలేదు కాలేదు, ఎక్కడమ్మా వచ్చిన ప్రయోజనం ఎక్కడ పెరిగింది అని ఆలోచించి అమ్మవారిని వనదుర్గా మంత్రంతో ఉపాసించి, అందుకే శంకరుల వారు మహా ఉపాసకులు, విశేషమైనటువంటి అనుగ్రహం శంకరులు. మీరు చూడొచ్చు శృంగేరికి వెళ్తే వనదుర్గ జగదంబిక యొక్క ఆలయం చూడొచ్చు, చూడాలి. కోరిన కోరిక అక్కడికి వెళ్తే చాలు, మహాశక్తివంతమైనటువంటి ఉపాసన వనదుర్గ ఉపాసన. ఆ వనదుర్గ మంత్రంతో అమ్మను ఆవాహన చేసి శంకరులు ఎటు వెళ్తూ ఉంటే అటువైపు వస్తూ ఉంటాడు భగవత్పాదుల వెంట. అది ఉపాసన యొక్క గొప్పతనం అండి. దేవత ఉపాసన ఎలా ఉంటుంది అంటే ఆ తల్లిని ఆ మంత్రంతో ఆవాహన చేసేయడం. శంకరులు నడుస్తూ ఉంటే ఎందుకే ఉపాసకులకు పలికితే పలుకుతుంది తల్లి, ఎలా పలుకుతుంది ఇలా. అయితే ఆ ఉపాసన సాత్వికమైతే లోకానుగ్రహం, ఆ ఉపాసన రజోగుణంతో కూడి ఉన్నట్లయితే రాజసమైతే దానికి ప్రయోజనం వేరు, ఆ ఉపాసన తామసమైతే హాని. చాలామంది చూడండి, తామసిక ఉపాసన అంటే క్షుద్రాది విద్యలు లోకహానికి, కానీ శంకరులదేమిటే పరిపూర్ణమైన సాత్విక ఉపాసన. పరిపూర్ణమైన సాత్విక ఉపాసన. అందుకే ఆ తల్లి ఇలా వెనక వస్తుందట, శంకర నీ వెంట వస్తున్నా రా తల్లి రా. అలా నడుస్తూ 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 వెళ్తూ వెళ్తూ ఆరుష్య శృంగగిరి ప్రాంతం మీద అడుగు పెట్టగానే శంకరులకు ఎడలేని ప్రశాంతత ప్రమోదము కనిపించాయి. అలా వెళ్ళారు తుంగానది. మొన్ననే తుంగభద్ర పుష్కరాలు వరాహ తీర్థంలో పుట్టింది తుంగానది భద్రానది. అక్కడి నుంచి ఇలా విడిపోతుంది, విడిపోయి శివోగా దగ్గర కూడ్లి, అక్కడ తిరిగి రెండు నదులు కలుసుకుంటాయి. అయితే తుంగానది అదృష్టం, తుంగ అలా ఆ శారదాదేవి ఒడ్డు నుంచి ప్రవహిస్తూ ఉంటుంది. అందుకే ఏమన్నారు తెలుసా, నదుల్లో కూడా చూడండి తుంగాపానం అన్నాడు. నదుల్లో ఏ నీరు తాగాలి అంటే తుంగాపానం, తుంగానదికి విశేషం పానం. ఎందుకండి, అమ్మ ఉంది కదా శారద, ఆ శారద ఉన్న క్షేత్రాన్ని పట్టుకొని ప్రవహిస్తూ ఉన్నది కాబట్టి ఆ జలపానం చేసినటువంటి వాడికి శుద్ధమైన సాత్విక జ్ఞానం అలవడుతుంది. అందుకే మోక్షాన్ని కొనేవాడు తుంగాపానం చెయ్యాలి. అందుకే తుంగాపానం ఎప్పటి నుంచి వచ్చింది, తుంగాపానం అమ్మ వచ్చిన తర్వాతనే. అయితే అంతకు పూర్వమే ఆ భూమి తపోభూమి. ఎవరు, విభాండక మహాముని తపస్సు చేస్తూ ఉండేటువంటి వాడు, అద్భుతమైనటువంటి తపస్సు. ఆ తపస్సుకు అనుగ్రహమే ఋష్యశృంగుడు. ఋష్యశృంగుడికి తల్లి లేదు పాపం, అందుకే తండ్రే తానై అన్నీ పెంచాడు. ఆ ఆశ్రమ ఈ ఋష్యశృంగుడి యొక్క శక్తిని రామాయణం వర్ణించింది. కోరిక అనేది తెలియదట ఆయన, కోపం అంటే అసలే తెలియదు, స్త్రీ అంటే స్త్రీ స్వరూపమే తెలియదు. అటువంటి ఋష్యశృంగుడు అక్కడ అనుష్ఠానం చేశాడు. ఋషులు అంటే ఏమిటి, ఎవరిని ఋషి అంటాం మనం, స్వార్థము లేకుండగా ఇతరుల కోసము అహర్హము శ్రమించేటువంటి వారిని ఋషులు అంట. స్వామివారు ఏం చేస్తున్నారండి, భారతీయ స్వామివారు అంటారు ఎవరు, ఏమీ తెలియనటువంటి అజ్ఞానులు అనాగరికి, కానీ తెలియట్లేదు. ఇవాళ ఆ శారదా చంద్రమూలీశ్వరులకు సాయంకాల సమయంలో జరిగేటువంటి ప్రదోషకాల అర్చన యొక్క ఫలితాన్ని మనము ఎంత గొప్పగా అనుభవిస్తున్నామో తెలియదు. అందుకే మీ అందరికీ త్వరలో కూడా ఇంకొక శుభవార్త కూడా చెప్పబోతున్నాం. ఏమిటి అంటే, స్వామివారు చేసేటువంటి అర్చనను విశేషమైన రోజుల్లో మేము ప్రత్యక్ష ప్రసారం చేయబోతున్నాం. చాలా మందికి కోరిక ఉంది, స్వామివారు అక్కడ పూజ చేసుకుంటే మేము చూడాలి అండి. స్వామివారి ముందు నివేదించాం, ఆలోచించారు, తర్వాత అనుమతించారు. సరే, అయితే కొన్ని రోజులు విశేషమైనటువంటి రోజుల్లో స్వామివారు అర్చన చేస్తారు. శుక్రవారం నాడు శ్రీచక్ర అర్చన, అది ఎంత సంప్రదం అంటే అర్చన ఎలా ఉంటుందో చూడాలి అందరూ కూడా. పూజ అనేది ఎలా ఉంటుందో చూడాలి, ఆ పూజను అందరికీ చూపెట్టాలి. ఇది అర్చన, ఇది పద్ధతి, ఇలా అర్చిస్తే ఈ జ్ఞానం కలుగుతుంది. అందుకే ఆ విధంగా చూపించటానికి స్వామివారు అనుమతించారు. ఆ అనుమతించినటువంటిది త్వరలోనే, అందుకే మనమంతా కూడా ప్రార్థన చేద్దాం ఆ రోజు తొందరగా మనము రావాలి అని. అర్చయిష్యే జగత్ పూజ్యాం అని, అర్చయిష్యే జగత్ పూజ్య, జగత్ పూజ్యురాలైనటువంటి జగత్ జగదంబిక పరాభట్టారిక యొక్క దివ్యమైనటువంటి ఆ పూజను చేసేటువంటి, ఎందుకంటే విశేషం ఏమిటంటే మీరు పూజ చేస్తున్నప్పుడు చూడొచ్చు ఒక స్వరూపము రెండు రూపాలుగా మనకు దర్శనమిస్తూ ఉంటుంది. ఆ సమయంలో ఆరాధించబడే స్వరూపము, ఆరాధించే స్వరూపము, రెండో తనే అయి మనకు చూపించేటువంటి విలాసం అని. ఇక్కడ కూర్చున్నటువంటి స్వరూపం ఏమిటి? శారదా స్వరూపమే. అర్చిస్తున్నటువంటి దేవత శారదయే. శారదయే శారదా పూజ చేసినప్పుడు, చంద్రమౌళీశ్వరుడే చంద్రమౌళీశ్వరుడి యొక్క పూజను చేసుకున్నప్పుడు, మనమంతా అక్కడ భక్తులుగా కూర్చుని చూస్తున్నప్పుడు, ఇక కైలాసం కాక ఈ జగత్ ఇంకేముంది చెప్పండి? అందుకే అలా ప్రతి గృహము కూడా సృష్టి శృంగగిరి కావాలి, కైలాసగిరి కావాలి అని కోరుకున్నప్పుడు ఈ ఆలోచన కలిగింది. ఈ ఆలోచన స్వామివారికి చెప్తే సరే అన్నారు, అది వస్తుంది త్వరలో. అక్కడ స్వామివారు ఆ అర్చన చేస్తున్నప్పుడు ఆ అర్చన యొక్క విశేషం అంతా ఇంత కాదు. మనకైతే సాధారణంగా అనిపిస్తూ ఉంటుంది, కానీ ఎంత విశేషమో. మఠాంనాయంలో రాస్తారు, మఠాంనాయంలో శంకర భగవత్పాదుల వారు రాశారు. ఏమని అంటే, ఎంతవరకైతే నిరాఘాతంగా నేను కైలాసం నుండి తెచ్చినటువంటి ఈ చంద్రమౌళీశ్వరుని యొక్క ఆరాధన ఆచార్య పురుషులు చేస్తూ ఉంటారో అంతవరకు ఈ జగత్తుకు ఏమీ కాదు. ఒక్క పూట కూడా మానవండి పూజ, ఒక్క సమయం కూడా ఎప్పుడు మారలేదు. అంటే ఈరోజు పూజ చెయ్యకుండా ఉన్నారు అనేటువంటిది లేదు. అది మన అదృష్టం, అవిచ్ఛిన్న గురు పరంపర. అందుకే చతుర్రామ్నాయ పీఠాల్లో కూడా దక్షిణామ్నాయ శారదా పీఠానికే ఈ వైభవం దక్కిందండి, ఇంకా వేరే పీఠాలకు కాదు. అది మన అదృష్టం. అందుకే స్వామివారు ఆ అర్చన చేసేటువంటి ఆ దివ్యమైనటువంటి సమయంలో ఎంత విభూతి, ఎన్ని కిరణాలు అలా జగత్తుకు వెదజల్లుతూ ఉంటాయి. ఆ వెదజల్లేటువంటి ఆ విశేషమైనటువంటి పుణ్యాన్ని ఇక్కడ మనం, అందుకే వారు ఋషీశ్వరులండి. వారు జగత్ హితమే కాంక్షగా, జగత్ కళ్యాణమే ఇక్కడ పరమ ప్రయోజనంగా ఆరాధన చేయటం, అది విశేషం. అందుకే శంకర భగవత్పాదుల అక్కడికి రాగానే ఋష్యశృంగాది మహర్షులు కేవల లోకహితము కోసం ఆచరించినటువంటి ఏదైతే విశేషమైనటువంటి ఆ తపస్సు ఉందో, ఆ తపస్సు అక్కడ భగవత్పాదులకు దర్శనమిచ్చింది, తపో రూపం కనిపించింది అక్కడికి రాగానే. విచిత్రమైన సంఘటన యాదృచ్ఛికంగా అదే సమయంలో ఇంకొకటి జరిగింది అక్కడ. ఏమిటి? ఒక కప్ప పాపం ప్రసవ వేదన అనుభవిస్తూ ఇబ్బంది పడుతూ ఉంది. ఆ ప్రసవ వేదన ఆ కప్ప పడుతూ ఉన్నప్పుడు ఒక మహాకప్పము ఆ ఎండ లోపల ఇలా పణం పెట్టి కాపాడుతూ, ఎంత విశేషం, ఎక్కడ దర్శించలేదు. శంకరులకు ఆశ్చర్యం కలిగింది. ఏమిటి? పరస్పర విరోధ భావం కలిగినటువంటి రెండు జీవులు ఒక్కచోట, అందులో కప్పను చూస్తేనే పావు మింగేస్తుంది. అటువంటిది కప్ప ప్రసవించడం ఏమిటి? ఈ నాగుపాము సర్పం పెట్టి దానికి నీడలాగా గొడుగులాగా ఉండడం ఏమిటి? ఇది విచిత్రమైన దృశ్యం కలియుగంలో. అందులో ఈ కలియుగంలో ఇటువంటి దృశ్యాలు ఉంటాయా? ఒక ఇంట్లోనే ఇద్దరు ఉన్నారంటే కొట్లాడుకొని 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 ఇద్దరు మనుషులే కొట్లాడుకుంటున్నటువంటి ఈ కాలంలో రెండు విరోధం కలిగినటువంటి రెండు జీవులు ఒక చోట సమైక్యంగా ఒక జీవికి ఒక జీవి కష్టపడుతూ ఈ విధంగా సేవ చేయడం, అందులో విపరీతమైనటువంటి తామసిక గుణం కలిగిన సర్పము ఇలా సేవించడం అనేటువంటిది భగవత్పాదులను అనంతాశ్చర్యంలో ఉంచింది. తల్లిని అడిగాడు, మాట్లాడుతుంటాడు కదా అమ్మతోని, అమ్మ ఏమిటి? ఆగింది అక్కడే. ఇది ఈ ప్రదేశం యొక్క మహత్వం. ఓహో అనుకుంటాడు, నేను సరి అయినటువంటి ప్రదేశానికి వచ్చాను. అమ్మ యొక్క ప్రేరేపణ అదే మూర్తం, అదే సమయం. ఇంకా నేను ప్రత్యేకమైన ముహూర్తం అని కాదు,
అలా అమ్మ నిలిచినప్పుడు అప్పుడు ఆ అమ్మను ఆ వరదుర్గా మంత్రంతో ఆ జగజ్జనుడిని సమస్తమైనటువంటి దిక్పాలక సమస్తమైనటువంటి జగత్తంతా కూడా చూస్తూ ఉండగానే అలా ఆ అమ్మను ఆ శారదా రూపంలో మనకు ప్రతిష్టాపన చేశారు శ్రీచక్రం లిఖించు. ఎంత తపోశక్తి! ఒక మహానుభావుడి యొక్క దివ్యమైనటువంటి హస్తముల మీదుగా ప్రతిష్టాపనమయ్యేటువంటి పీఠాలకే ప్రకాశం ఎక్కువ. అందరూ మనం చూస్తున్నాం భగవత్పాద ఆదిశంకరుడు ప్రతిష్టాపన చేయడం అంటే అది సాధారణమైన విషయం కాదు. ఈ జగత్తులో కొన్ని ఉన్నాయండి. రామేశ్వరం అన్నాం, ఎందుకు ఇవాళ అంత విశేషమైనటువంటి అనుగ్రహం అంటే రామచంద్రమూర్తి చేత ప్రతిష్టాపితమైనటువంటి శివలింగం అంత విశేషం. రాముడు వచ్చి అలాగే గోకర్ణ నక్షత్రం అండి, స్వయంగా మహాగణాధిపతి విష్ణువు యొక్క సమక్షంలో ఆ పరమశివుడి యొక్క ఆత్మలింగాన్ని ప్రతిష్టాపన చేశాడు, అందుకే భూకైలాసం అన్నాం. అలాగే ఇక్కడ దక్షిణామూర్తిగా అవతరించినటువంటి భగవత్పాద శంకరుడు తాను ఆ జగదంబిక యొక్క దివ్యమైనటువంటి ఆ స్వరూపాన్ని ప్రతిష్టాపన చేయటం, అందుకే ఇక్కడ ఇంత ప్రకాశం. శంకరుడు స్వయంగా లిఖించారు, అందుకే మీరు ఆ ప్రకాశం చూడండి. మీకు విగ్రహాల్లో కనిపిస్తుంది అర్చకస్య ప్రభావేన శిలాభవతి శంకర అని. ఇది సాధారణమైనటువంటి న్యాయం, ఆగమం పేర్కొన్నటువంటి విశేషం. కానీ అక్కడ ఏమిటి, అక్కడ ప్రతిష్టాపన చేయడమే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు. అందుకే రామకేశ్వర తంత్రాది గ్రంథాల్లో రాస్తారు మహానుభావుల యొక్క హస్తముతో ప్రతిష్టాపితమైనటువంటి వాటి యొక్క శక్తిని పొందటము ఒక పురాకృత పుణ్య విశేషం. అందుకే భగవత్పాదుల వారు తాను ఆర్జించినటువంటి ఆ యొక్క తపస్సును అలా ధారపోతే ఈ శారదా రూపంలో నిక్షిప్తం చేశారు. అయితే ఇక్కడ మనకు సందేహం కలుగుతుంది ఏమిటి అంటే ఈ శారదా రూపాన్ని ఎందుకు ఇక్కడ చెయ్యాలి అని, దానికి ఇక్కడ రహస్యం. ఆ భూమి సాత్విక భూమి అండి, భూమి సాత్విక భూమి. కొన్ని ప్రదేశాలు చూడండి, ఆ ప్రదేశాల యొక్క వాతావరణ పరిస్థితులను బట్టి మనం చూడవచ్చు. కొన్ని చోట్ల హింసత్వం ఉంటుంది, విపరీతమైనటువంటి ఆ గడ్డ మీదకి వెళ్తే చాలు హింస. బిహార్ అన్నాం చూడండి ఎంత హింసనో. కొన్ని ప్రదేశాలు చూడండి వెళ్ళగానే శాంతం అనిపిస్తారు. ఇక్కడ పరిపూర్ణమైనటువంటి శుద్ధమైనటువంటి సాత్వికత భావించింది. అందుకే శంకరులు ఆలోచించారు ఏ ప్రతిష్టాపన చెయ్యాలి అనుకున్నప్పుడు కేవలమైన రజోగుణ తమోగుణ లేశం ఏమాత్రం లేనటువంటి శుద్ధమైనటువంటి సాత్విక రూపాన్ని ప్రతిష్టాపన చెయ్యాలి. ఉపాసనలో కూడా అనేక రకాలైన ఉపాసనలు పేర్కొన్నారు. ఆ అనేక రకాల ఉపాసనలో కొద్దిమంది చూడండి ప్రత్యర్థి అంటారు, ఇంకోటి అంటారు, ఇవన్నీ వీటి యొక్క ఫలితాలు వేరు. దశమహావిద్యలు ఉన్నాయి. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమిటి, శారదా రూపం సాత్వికమైనటువంటి రూపం అంటే ఏమిటి, కేవలమైన అంటే దేని ద్వారా మానవుడికి మోక్ష రూపమైనటువంటి బ్రహ్మజ్ఞానాన్ని అనుగ్రహిస్తుందో అటువంటి రూపం. ఇక్కడ ప్రయోజనం ఏమిటి అంటే ఇక్కడ ప్రయోజనము ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యంతం అనుకోవడం కాదు.
ఇక్కడ కేవల రూపమైనటువంటి తురీయమైనటువంటి మోక్షమే ఇక్కడ అనుగ్రహం. ఇంకా అర్థం కామం ఇవేమి లేవండి, అర్థకామాలు లేవు ఇక్కడ. ఈ అర్థకామాలను మనం ఇక్కడ పొందాం. ఇక్కడ పొందేది ఒకటే, కేవలమైనటువంటి మోక్షం ఒక్కటే. అది ఇక్కడ ఉన్న విశేషం. ఎప్పుడైతే నీకు అర్థము కామం కోరుకుంటున్నావో అది పక్కన పట్టినట్టే. చెప్పాం కదా, సంకల్ప రహితంగా ఆరాధన చేయటం వేరు, సంకల్పరహితంగా ఆరాధన చేయటం వేరు పూజలు. ఇక్కడ ఎప్పుడైతే నువ్వు సంకల్పం చెప్పుకుంటున్నావో నాకు ఇది కావాలి అన్నప్పుడు కొన్ని పోగొట్టుకోవాల్సి వస్తుందండి. అందుకే సకామ ఉపాసనలో ఇవన్నీ ఉన్నాయి. ధన కనక వస్తు వాహన ప్రాప్త్యర్థం, మనోవంచాపల సిద్ధ్యర్థం, ఉన్నత పదవి ప్రాప్త్యర్థం, ఇలా ఇవన్నీ చెప్పుకోవటం. అందుకే మన వారు పెద్దలు ఏం చేశారు, ఎప్పుడైతే ఇవన్నీ పెట్టుకున్నారో ఇవన్నీ పెట్టుకున్నప్పుడు ఇన్ని నియమాలు పెట్టుకోవాలా అన్నారు. నియమాలు ఉండాలి అన్నారు. నియమాలన్నీ అవసరమే. కాబట్టి సగుణ సాకాల ఉపాసన చేసినప్పుడు ఇలా నియమాలతోని విశేషం. కానీ నువ్వు చేసేటువంటి కర్మయే పరమేశ్వర ప్రీతికరంగా చేస్తున్నప్పుడు ఇంకేమీ లేవు. ఇక్కడ కేవలమైనటువంటి పరమేశ్వర ప్రీతికరంగా చేయబడేటువంటి ఆరాధన విశేషం. అందుకే ఆ తల్లి యొక్క అనుగ్రహం ఏమిటి అంటే, ఇక్కడ ఏ కోరికలకు అతీతమైనటువంటి అప్రమేయమైన అనంతమైన అద్భుత జ్ఞానాన్ని అనుగ్రహించటమే ఇక్కడ విశేషం. అందుకే ఆచార్య భగవత్పాద శంకరుల వారు విశేషమైనటువంటి ఈ శారదాదేవి యొక్క స్వరూపాన్ని ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఆ ప్రతిష్టాపన చేసినప్పటి నుండి ఈనాటి వరకు ఎలా అనుగ్రహిస్తోంది మనం అనుకున్నాం. చంద్రశేఖర భారతి మహాస్వాముల వారి యొక్క ఆ చరిత్ర కూడా చెప్పుకున్నాం. అలాగే సచ్చిదానంద శివాభినవ నరసింహ భారతి స్వాముల వారి యొక్క చరిత్ర కూడా. ఒకసారి ఒక పండితుడు వచ్చి అనేకమైనటువంటి కువాక్ వ్యాఖ్యానాలు చేయడం మొదలుపెట్టాడు. ఆయన ధాటికి ఎవరు తట్టుకోలేకపోతున్నారు ఇక్కడ ఉన్నటువంటి వారంతా కూడా. స్వామివారు వచ్చిన తర్వాత ఆ మరణాలు ఆడేశారు. ఇప్పుడు మాట్లాడన్నారు, మాట్లాడుతూ ఇంకేమిటి అయిపోయింది, ఎప్పుడైతే ఉందో ఇక్కడ లోపల అమ్మవారు కూర్చున్నది కదా, ఆ స్వామివారి యొక్క మహా గంభీరంగా వచ్చేటువంటి నిర్గతమైనటువంటి ఆ వాక్యములన్నింటినీ కూడా శ్రవణం చేసి వాడు అపరాధ సహస్రాన్ని అని అక్కడ తల కింద పెట్టేసి నమస్కారాలు చేసేసి పరిగెత్తి పరిగెత్తి వెళ్ళిపోయాడు. ఎన్ని చోట్ల ఇటువంటి దృష్టాంతాలు, ఎంతమంది మీకాధీశ్వరుల దగ్గర అంటే ఇప్పటికీ అక్కడ భాసిస్తూ ఉన్నది అమ్మ ఆ దివ్యమైనటువంటి స్వరూపమును అక్కడ అనుగ్రహిస్తూ ఉన్నది. కాబట్టి శారదాదేవి యొక్క రహస్యం ఇదే. పరిపూర్ణమైనటువంటి సాత్విక బుద్ధిని మనకు ఆ తల్లి అనుగ్రహిస్తుంది. ఆ సాత్వికత యొక్క అనుగ్రహాన్ని పొందటమే మనం మన యొక్క జీవితంలో ఉత్కృష్టమైనటువంటి విశేషం. అందుకే ఎవరిని ఆశ్రయించాలి అంటే వారిని ఆశ్రయించాలి. ఈ జగత్తులో ఈ జీవితం వచ్చినందుకు ఒకే ఒక్కటి మనకు మిగిలింది, అది కేవలమైనటువంటి శ్రీ శృంగేరి జగద్గురువులను ఆశ్రయించటం. ఆ వారిని ఆశ్రయించి వారిని సేవించి వారి యొక్క అనుగ్రహాన్ని పొందితేనే ఇక పునరావృత్తి రహితమైనటువంటి స్థితి, జన్మరాహిత్య స్థితి అలా మనకు కలుగుతుంది. అందుకే భగవత్పాద శంకరాచార్యుల వారు దక్షిణాంనాయ ఋష్యశృంగగిరి శారదాపీఠంగా ప్రధానంగా ఈ దక్షిణం వైపు పెట్టింది. ముఖ్యంగా ఏమిటి అంటే మన దక్షిణ భారతదేశం అంతా కర్మభూమి అండి. ఇక ఉత్తరాన అది జ్ఞానభూమి అన్నారు. ఇది పూర్తిగా కర్మభూమి. ఆచారం కానీ అనుష్ఠానం కానీ వైదిక నిర్మాణం కానీ యజ్ఞయాగాదులు కానీ హోమాదులు కానీ అంతా మన దగ్గరే. ఇప్పుడు ఉత్తర భారతం వెళ్తే కుంకుమనే అంటారు చూడండి, అక్కడ విగ్రహాలు కూడా అలాగే ఉంటాయి. అన్ని వస్త్రాలు కట్టేసి అలంకారాలు చేసేసి శోకేసుల్లో పెట్టిన బొమ్మల్లాగా కాపాడుతూ ఉంటాయి.
మన దగ్గరికి వచ్చేటప్పుడు అభిషేకాదులు, కొబ్బరికాయలు, పసుపు, కుంకుమ, అత్తలు ఇవన్నీ కూడా అంటే మన దగ్గర కర్మకాండ ఆరాధన విశేషం. అందుకే సంతులంతా అక్కడ కర్మను ప్రబోధించేటువంటి, అయితే ఇక్కడ కర్మకాండ ఎందుకు? కర్మ అనేది జ్ఞానం కోసమే. కర్మ ఎందుకు ఆచరించాలి అంటే కర్మకాండ అనేది ఇక్కడ జ్ఞానం కోసమే. కాబట్టి కర్మభూమి అయినటువంటి మన ప్రాంతంలో మనం చేసేటువంటి ఏవైతే సగుణ కర్మలు సకాల కర్మలు ఉన్నాయో వీటన్నింటికి ఫలితాన్ని ఇచ్చేటువంటి దివ్యమైనటువంటి స్వరూప అనుగ్రహం మనకు ఉండాలనేటువంటి ఉద్దేశంతో భగవత్పాదుల వారు ఇక్కడ ఈ దక్షిణ ప్రాంతాన తాను స్థాపింపబోయేటువంటి ఈ మఠానికి అధిదేవతగా శారదా స్వరూపాన్ని స్థాపన. కాబట్టి మనం ఆచరించేటువంటి కర్మ ఫలితం ఏంటి? జ్ఞానము. ఆ జ్ఞానమే ఆ తల్లి ఇస్తుంది. అందుకే ఆ తల్లి యొక్క చేతిలో సుఖం, పుస్తకాలు, అక్షమాల అన్ని చూడండి, అన్ని మీకు జ్ఞానాన్ని ప్రబోధించేది. ఇది భీకర రూపంగా కేవలమైనటువంటి సాత్వికమైనటువంటి రూపం చిరునవ్వు. రాజశ్యామలాగా మొదలైనటువంటి ఉపాసనలు చేస్తే అద్భుతమైనటువంటి కవిత్వం అలా వస్తుందేమో, కానీ శారదాదేవి ఉపాసన చేస్తే తురీయమైనటువంటి మోక్షంకి ఇచ్చేటువంటి జ్ఞానం వస్తుంది. ఇక్కడ బాధలు ఉండవు, కీర్తి కామన ఉండదు. ఎలా? శారదాదేవి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా పొందినటువంటి భక్తులు ఎవరు? పోతన. మీరు పోతన చూడండి, పోతనకు ఎవరి అనుగ్రహము? శారదా అనుగ్రహమే. అందుకే ఆయన అవతారికలోనే అనేక పద్యాలు రాశారు మనం చెప్పుకుంటాం. ఎందుకంటే మీరు ఆయన జీవితంలో మొత్తం ఎక్కడైనా ఆయన కీర్తి కావాలని కనిపించిందా? కనిపించలే. అయ్యో నేను ఈ గ్రంథం రాస్తున్నాను, ఈ గ్రంథం కనీసం ప్రఖ్యాతి గాంచాలి అని ఎక్కడైనా కాపుత్రయం ఆయన కనిపించిందా? ఎక్కడ కనిపించలే. చూడండి, ఆనాడే కనుక ఆయన ఆ గ్రంథాన్ని తీసుకువెళ్ళి ఏ మహారాజుకో అప్పచెప్పితే ఆయనకు అనేకమైన అగ్రహారాలు ఆ రోజుల్లో ఇచ్చేవారు బాబు. కానీ ఆయన ఒప్పుకోలేదు. ఒకే ఒక్కరు అనుకుంటాడు ఆయన బాలరసాల సాల నవ పల్లవ కోమల కావ్య కన్య కూలలకిచ్చి అప్పడుపు కూడు భుజించుట కంటే హానికుడైనది ఏమి. ఇది ఆయన యొక్క మనోభావం. ఈ భావన ఎలా వచ్చింది? సాత్వికమైన ఉపాసన ఇటువంటి భావన ఇస్తుందండి. వేరే రకమైన ఉపాసన చేస్తే నేను లోకాన్ని జయించాలి, నాకంటే గొప్ప పండితుడు ఎవరు ఉండకూడదు, అందరూ నా ముందు కింద పడుకోవాలి, కింద తలలు దించాలి, అంతా నా పైన ఉచ్చరించాలి, ఇలా రజోగుణమైనటువంటి ఇచ్చ కలుగుతుంది. కవిత్వ ప్రవాహం కావచ్చు నోట్లోంచి, కానీ ఇదంతా ఏమైపోయి వెళ్తూ ఉంటుంది. సవికుల్లో ఉండేటువంటి చప్పట్లు, ధ్యాస, ఇది వీటిపై. దానివల్ల డబ్బు రావచ్చేమో కానీ శాశ్వతమైన ఆనందం కలగకపోవచ్చు. ఇవాళ పోతనామాంతుల వారి యొక్క ఈ భాగవతాన్ని మనం ఎంత ఇష్టంగా చదువుతున్నామంటే దాని ఎందు ఉన్నటువంటి పూర్తి సాత్వికమైనటువంటి కవిత్వ విశేషము. అందుకే అమ్మవారి శారదాదేవి అనుగ్రహం ఉంటే ఎటువంటి కవిత్వం వస్తుందండి? ఇటువంటి కవిత్వం వస్తుంది. ఇది విశేషం. అంటే అమ్మ యొక్క ప్రయోజనం చూపించాలి కదా లౌకికంగా. ఇక శంకర భగవత్పాదుల వారి గురించి చెప్పండి. వారి కథ స్వభావం ఎలా వచ్చింది అంటే వారు వారే అని చెప్పుకుంటారు. కాబట్టి పూర్తిగా కావలసినటువంటి శుద్ధమైనటువంటి ఆధ్యాత్మిక బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించేటువంటి అద్భుత స్వరూపమే ఈ శారదా పరమేశ్వరి యొక్క స్వరూపం. ఆ స్వరూప విశేషాలు మనం రేపటి రోజున చెప్పుకుంటాం.